శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనం ఈహతే. ఆ శ్రద్ధ ఓ విషయం వైపు ఉంది, ఏదో పొందాలి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే డబ్బు కలిసి వస్తుంది అని ఉంటుంది అనుకోండి. యాక్చువల్లీ లక్ష్మి అంటే జ్ఞానస్వరూపిణి, సరే సంపద. ఆ సంపద మీద శ్రద్ధ వల్ల అమ్మవారిని మనం పూజిస్తాం, అప్పుడు ఏమవుతుంది, తప్పక మనకు అది లభిస్తుంది, అందులో అనుమానం లేదు. ఏ ఉద్దేశంతో ఏ దేవతను మనం ఉపాసిస్తామో అది తప్పనిసరిగా సిద్ధిస్తుంది. అయితే అలా ఏ ఇచ్చ కలిగి ఉంటారో ఆ ఇచ్చ ఆత్మ నుంచే వస్తోంది అని స్వామి చెప్తున్నారు. తస్య అచలాం శ్రద్ధ తామేవ విదధామి అహం. వాళ్ళు నా నుంచే ఆ శ్రద్ధ పొందుతున్నారు, వాళ్ళ ఇచ్చను అనుసరించి శ్రద్ధ ఉంటుంది, దాన్ని బట్టి శ్రద్ధ పొందుతున్నారు, ఆ వస్తువుని ఆ దేవతను ఉపాసిస్తున్నారు, అది సంపాదిస్తున్నారు. సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనం ఏదే, ఆ ఆరాధనాన్ని సాధిస్తూ లభతే చ తతకామాన్ మయైవ విహితాన్ హితాన్, ఆ దేవతారూపం నుంచి. సో నేను ప్రతి జీవుల్లో ఉన్నాను, అతని ఇచ్చని బట్టి అతని ఇంట్రెస్ట్ని బట్టి అతనికి ఏ శ్రద్ధ కావాలో ఆ శ్రద్ధిస్తున్నాను. అతను ఏ దేవత ఉపాసన రూపంగా ఉపాసిస్తున్నాడో ఆ దేవతగా నేనే ఉండి అతనికి ఆ ఫలితాన్ని ప్రసాదింపజేసి అతనికి అది లభించేటట్టుగా చేస్తున్నది నేనే. చూడండి, ఆత్మతత్వాన్ని సర్వదేవతారూపుడనైన నేను ఎవరు ఏ ఇష్టంతో ఏ దేవతను ఉపాసించినా వారు నా నుంచే అది పొందుతున్నారు. అటు శ్రద్ధ ఇటు ప్రయోజనం కూడా, ఎంత గొప్ప ఐడియా చూస్తున్నారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. తెలివి తక్కువ వాళ్ళు అల్పమైనటువంటి ప్రయోజనాల కోసం ఉద్దేశిస్తారయ్యా. దేవాన్ దేవయజో యాంతి, తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రపంచంలో బలాన్ని పొందాలి, దృశ్యంలో ఏదో పొందాలి, అది ఇంకో లోకం కావచ్చు ఇంకో వస్తువు కావచ్చు, ఈ ధ్యాసతో వాళ్ళు ఉపాసన చేస్తారు. సో వాళ్ళ లక్ష్యము వాళ్ళ శ్రద్ధ ప్రపంచంలో మనం ఏం పొందాం అనేది ఉంటుంది, అనే భావన ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అదే పొందుతారు వాళ్ళు. ఎవరు ఏ ఆశయంతో దేనికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఆ ఆశయంతో ఆ ఫలితంగా ఆ చేసే ప్రయత్నం యొక్క ఫలితంగా అదే పొందుతున్నారు. దేవాన్ దేవయజో యాంతి, దేవతలను ఉపాసించి లౌకిక ప్రయోజనాలు కావాలనుకున్న వారు అవే పొందుతున్నారు, లోక సంబంధమైనవి. మద్భక్త యాంతి మామపి, కాదు నాకు భక్తుడవై సర్వమునకు ఆధారమైన ఈ జగత్తుకు కారణుడై జగత్తులో తాను లేక తన యందు జగత్తు లేక ఏ తత్వం అయితే ఉందో ఆ నన్ను ఎవరైతే ఉపాసిస్తారో నన్నే పొందుతున్నారు. ఇంతకీ తను తాను డిఫినేషన్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఒక ఇచ్ఛతో దేవతను ఆరాధించే వాళ్ళని తనను డిఫరెన్షియేట్ చేశారు కాబట్టి నౌ హీఈస్ డిఫైనింగ్ హిమ్సెల్ఫ్. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. తెలియదుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అర్జున అవ్యక్తము, నేను అవ్యక్తుణ్ణి, వ్యక్తమైన వాడిని కాదు, ఈ శరీరాన్ని చూసి వ్యక్తుడైన ఒక వ్యక్తి అనుకుంటున్నారు. నేను ఒక వ్యక్తి కాదు, సర్వలలోని అంతరాత్మను, సర్వములకు ఆధారమైన వాడును, అందరిలోని నేనైన నేను కానీ ఈ ఒక రూపంగా వ్యక్తమైన వాడిని కాదు. తెలియదుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక రూపమేమో కృష్ణయ్య అంటే హీజ్ అందుకునే కదా ఆయన ఒక రూపమేమో అనుకుని దుర్యోధనుడు మొదలైన వాళ్ళు ఆయన బంధించాలనుకున్నారు. ఆయన ఒక దేహంలోని నేనులోని కాదయ్యా, సర్వదేహాల్లోని నేనైనా నేనయ్యా అని విశ్వరూపాన్ని సందర్శింప చేసినప్పుడు వాళ్ళు ఏం పట్టుకోగలిగారు, పట్టుకోవడం కుదరదు కదా. తెలియదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబుద్ధయ అవ్యక్తం, వ్యక్తమునకు వ్యక్తీకరించువాణ్ణి వ్యక్తీకరణకు వేరుగా ఉన్నవాణ్ణి అయిన నన్ను, ఈ జగత్ అనేది వ్యక్తీకరణ అండి, దీనికి ఆవల ఈ వ్యక్తీకరించువారు ఉన్నారు, కాబట్టి వ్యక్తీకరించువాడు అవ్యక్తుడు. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని వ్యక్తీకరిస్తున్నారు, కానీ వ్యక్తీకరించబడేదాల్లో ఆయన లేరు. అవ్యక్తం వ్యక్తిమాపన్యం మన్యంతే మాం అబుద్ధయ. తెలియదక్కు వాళ్ళు నేను ఏదో వ్యక్తుడిని అనుకుంటున్నారే, ఆయనే కదండి మనమందరం కూడానండి, ఆ కృష్ణ చైతన్య స్వరూపులమే. వ్యక్తమయ్యేది దేహం మనస్సు బుద్ధి, మనం అవ్యక్తులమే. పరం భావం అజానంతో మమ అవ్యయం అనుత్తమం, అవ్యయమైన ఉత్తమమైనటువంటి నా స్వరూపం ఏమిటో అనేకులు దృష్టిలో కలిగి ఉండట్లేదయ్యా. నాహం ప్రకాశ సర్వస్వం యోగమాయా సమావృతం, యోగమాయ చేత సమావృతుడైన నేను అందరి బుద్ధికి దొరకటం లేదయ్యా. అంటే ప్రపంచ యోగమాయ అంటే ఏంటి, ప్రపంచంలో సత్యమే అనుకునేటువంటి ఒక భావనకు సంబంధించినటువంటి యోగమాయ చేత నేను అందరికీ తెలియజేయట్లేదయ్యా, తెలియబడటం లేదు. ఈ ప్రపంచం కనబడుతోంది, కానీ ప్రపంచానికి ఆధారమైన వస్తువు కావాలంటే వివేకం కావాలి, యోగశక్తి కావాలి, యోగాభ్యాసం కావాలన్నమాట. అందుకే కదండి క్రితం అధ్యాయంలో యోగాభ్యాసం చెప్పారు, అవ్యక్తం విక్తిమాపన్నం మన్యంతే మామ బుధయ, పరం భావం అజాంతో మమ అవ్యయం అనుత్తమం. దీనికి ఆవల ఉన్న నా స్వరూపాన్ని అజం అవ్యయం, జన్మరహితమైనది అవ్యయమైనది ఏదైతే ఉందో నా స్వరూపము, లోకముల చేత స్పృశించబడినది, లోకములకు కారణమై ఉన్నది, సర్వమునకు ఆధారమై దీనికి వేరుగా ఉన్న నా స్వరూపాన్ని గమనించట్లేదయ్యా. వేదాహం సమతీతాని. ఇంకా ఇక్కడ ఇంకో విశేషం కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ జీవుడు యొక్క పాస్ట్ అంటే ఈ జీవుడు ముందేమై ఉన్నాడు, వేదాహం సమతీతాని, లేక ఈ జగత్తుకి ముందేముంది, ఈ జీవుడికి ముందేముంది, వర్తమానాన్ని, ఈ జీవుడు వర్తమానం ఏమిటి, భవిష్యాన్ని చభూతాన్ని, భవిష్యత్తులో ఏం కానున్నది, ఇవన్నీ కూడా వేద అహం వేదాహమేతం అంటాం చూడండి. నాకు తెలుసయ్యా అంటే జీవుడు ముందే ఉన్నాడు, అవ్యక్తుడిగా ఉన్నాడు, ఈ దేహం వచ్చినప్పుడు వ్యక్తుడిగా ఉన్నాడు, మళ్ళీ దేహం పోయినప్పుడు అవ్యక్తుడిగా ఉన్నాడు. ఈ డైనమిక్స్ అంతా కూడా నేను గమనిస్తున్నాను, ఐఎమ్ అవేర్ ఆఫ్. భవిష్యాన్ని చభూతాన్ని, ఈ జీవుడు దేహం తర్వాత ఏమవుతాడు, ఏమవుతాడు, అవ్యక్తంలో, అంతకుముందు అవ్యక్తంలోంచి వ్యక్తమైంది, వ్యక్తం మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, ఇదంతా నాకు ఎరుకలో ఉంది, నేను గమనిస్తున్నాను, ఐఎమ్ అవేర్ ఆఫ్. మాంతు వేదన కశ్చన, నన్ను ఎవరు తెలుసుకోవటం లేదు. అవునండి, తెలుసుకునే ఆయనే ఆయన, ఇంక తెలియబడే తెలుసుకునే వాణ్ణి తెలియబడే విధానంలో ఎలా తెలుసుకుంటాం, మనలో ఉండి సర్వము తెలుసుకునే ఆయన కదా ఆయన, ఆయన ఈ తెలియబడటం అనే తెలివితేటలతో ఎలా తెలియబడతాడు. కాబట్టి నేను తెలివితేటలకి తెలియబట్టం లేదు. ఇచ్చాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప, ఈ జీవులందరూ ఇచ్ఛ, ఒకరి మీద ఒకడు ద్వేషము, కోపము, ఇష్టము, అయిష్టము, ఇటువంటి ద్వంద్వముల చేత మోహం చెంది దీనితో సర్గము పొందినవారే. ఈ జీవులందరూ దీనికి ఆవల ఉన్న నన్ను గమనించట్లేదు, అవ్యక్తమైనటువంటి వాళ్ళలో ఏం చేసి ఉన్నటువంటి నా స్వరూపాన్ని గమనించట్లేదయ్యా. అంతకనే ఏం లేదు ఇక్కడ జరుగుతున్నది. ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం, ఎవరైతే తమ పుణ్యకర్మల చేత పాపము దృష్టిలన్నీ తొలగించుకుంటారో, లౌకిక మీద కోపము, ఆవేశము, అరిషడ్ వర్గాలు ఎవరైతే తొలగించుకుంటారో త్వే వాళ్ళు ద్వంద్వ మోహ నిర్ముక్త. ఈ ద్వంద్వ మోహం, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఇక్కడ వేరు, ఇవన్నీ వదిలేసి నవల్లో మనం అన్ని చూస్తున్న అన్ని పాత్రలకి ఆధారం ఎవరండి, నవలు రాసిన ఆయన. ఈ జగత్కంతటికి ఆధారం ఎవరండి, పరమాత్మ. అది గమనించిన వారై భజంతే మాం దృఢవ్రతా, దృఢవ్రతులై ఇందాక మనం చెప్పుకున్న యోగిలాగా దృఢవ్రతులై నన్నే ఉపాసిస్తారు. దీనికి అంతటికీ ఆధారమైన నన్ను ఉపాసిస్తూ ఉంటారయ్యా, నన్నే పట్టుకుంటారు. జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్యే తంతియే తే, ఎవరైతే ఈ జన్మలు, కర్మలు, జరా మరణములు వీటన్నిటికీ నాకు రిలీఫ్ కావాలి అని ఈ జగత్తుకే ఆధారమైన పరమాత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు అధ్యాత్మం, దీనికి అంతటికీ ఆవలున్న నా స్వరూపాన్ని, ఈ కర్మలు, ఈ జగత్తు, దీని వెనకాల ఉన్న రహస్యం, ఇవన్నీ కనిపెట్టిన వారే అన్నిటి నుంచి రిలీవ్ అయిపోతారయ్యా. సా అధిభూత అధిదైవం మాం, ఈ నేను అధిభూత, ఈ జగత్తుకి అధిభూత స్వరూపుడను, అధిదైవ స్వరూపుడను, అధియజ్ఞ స్వరూపుడను అని నా గురించి ఈ జగత్తుకు ఆధారమైన నా స్వరూపాన్ని ప్రయాణ కాలేచ మాం యో విదుహు యుక్త చేతస. యుక్తులైన వాళ్ళు ప్రయాణ కాలంలో కూడా ఇప్పుడూ గ్రహించుంటారు, ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా పరతత్వాన్ని గ్రహించిన వారై ఆస్వాదిస్తూ ఉపాసిస్తూ ఉంటున్నారయ్యా. అది ప్లీజ్ లెర్న్ దట్ అని చెప్తూ ఈ విజ్ఞానయోగాన్ని స్వామి ముగించారు. ఏతత్ సర్వం లోకకళ్యాణార్థం శ్రీ బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు. ఈ విధంగా మనం ఈ విజ్ఞాన యోగంలో కొన్ని విషయాలు చెప్పుకున్నామండి. ఒక చిన్న అలవాటు ఏంటంటే, ఆ అధ్యాయం అయిన తర్వాత నెక్స్ట్ శ్లోకం చదవటం కాబట్టి మనం నెక్స్ట్ అధ్యాయంలో మొదటి శ్లోకం
అక్షర పరబ్రహ్మయోగ అజ్నోవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతి
అని ఏడింది ప్రశ్నలు ఒకసారి షూట్ చేశారండి. వాటి గురించి ముందు ముందు మనం చెప్పుకుందాం.
ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురవే ఓం శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాననీమయార్ధే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. స్మృతే సకల కళ్యాణ భజనం యత్ర జాయతే పురుష సమజం నిత్యం రజామి శరణం హరి ఓం. శం నో మిత్రశం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకకళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది నాకు ఇచ్చేసి ఇంకోటి పెడదాం.